దేవుని వాక్యం వద్ద పొద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. ఒక మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మీ ఘననామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకిచ్చిన శ్రేష్ట ఈ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉచితమైన కృపలో ఉదయకాలం మాతోటి మీరు మాట్లాడడానికి ఇష్టపడ్డారు. మీరు త్రియేక దేవుడు అన్న సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము కూడా అలాంటి ఐక్యతలో ఉండాలి, ఒకటిగా ఉండాలి, ఏకహృదయం కలిగి ఉండాలి, ఏకతాత్పర్యంతో మేము మాట్లాడాలన్న మాటను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎస్ఎఫ్జేలో కట్టబడ్డ 186 సహవాసాలను బట్టి స్తోత్రాలు. 186 సహవాసాలకు ఒకటే దర్శనమిచ్చి ఐక్యతతో కొనసాగడానికి సహాయం చేస్తున్నందుకు స్తుతిస్తున్నాం. 56 స్త్రీల సహవాసాలు బట్టి మీకు వందనాలు. 56 స్త్రీల సహవాసాలు ఐక్యతకు వెళ్ళడానికి సహాయం చేస్తున్నందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మంగళవారం శుక్రవారం సెంటర్ కాన్ఫరెన్స్ లో ప్రభు నూతన ప్రతిష్ట ఆరాధన వల్ల క్యాన్సిల్ చేసుకున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అంతగా వారంలో 2-3 సహవాసాలు కడుతున్నందుకు మీకు వందనాలు. మా ప్రభు, అన్ని సహవాసాలు మీరు బలపరచండి, స్త్రీల సహవాసాలు మీరు బలపరచండి. ప్రాముఖ్యంగా నంద్యాల స్త్రీల సహవాసానికి చూపిన మహాకృపకై మీకు వందనాలు. ఆశ్చర్యకరంగా ఆలస్యమైనప్పటికీ మీరు కట్టారు, వారిని బలపరిచారన్న సాక్ష్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. నంద్యాల వార్షికోత్సవాన్ని కూడా జూన్ మాసంలో సిద్ధపడుతూ ఉన్నారు. మా ప్రభు మీకు వందనాలు. చిన్నపిల్లల పరిచర్య, టీచర్లు, మెడికల్ వాళ్ళ మధ్య కూడా పరిచర్లు ప్రారంభించడానికి బృందానికి చాలిన కృప నిమ్మని నాయన రిపోర్ట్ తెలియజేసిన సహోదరుని బట్టి తన జీవితంలోనూ సహవాసంలో చేసిన ప్రతి ఆశ్చర్య కార్యానికి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 12th బ్యాచ్ మిషనరీ పట్ల కనికరపడండి. 46 మంది సిద్ధపడ్డారు. అందరికి ఆరోగ్యాలు ఇవ్వండి, అందరిని బలపరిచి తీసుకురండి. ప్రాముఖ్యంగా ఈ మధ్యాహ్నం సమకూర్చిన ప్రియులను బట్టి మీకు వందనాలు. మా అందరితో మాట్లాడండి, జీవము కలిగిన నీ మాట కొరకు స్తుతిస్తూ మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ప్రార్థన చేయండి. సెంటర్ కాన్ఫరెన్స్ ఒక స్త్రీల సహవాసంలో కొనసాగుతుంది కాబట్టి ఎక్కువగా ఒక కన్స్ట్రక్టివ్ టీచింగ్ కూడా తీసుకోవాలని ఆశపడతా ఉన్నాను. అందులో స్టివర్డ్షిప్ లో భాగంగా చాలా విషయాలు ధ్యానం చేశాం. స్టివర్డ్షిప్ దాటి చిన్న ప్రవక్తల గ్రంథాల మీద ధ్యానమా, లేకపోతే అపొస్తలుల కార్యాల గ్రంథం మీద ధ్యానం అయింది కాబట్టి పత్రికల మీద ధ్యానమా, ఏదైనా మీకు చెప్పడం ద్వారా నేను నేర్చుకుంటాను, 2 మీకు చెప్పడం ద్వారా మీరు మీ సహవాసాన్ని బలపరుచుకోగలుగుతారు, జిల్లా సహవాసాలు బలపడతాయి. ఇదేదో జరుగుతుంది అన్నట్టుగా కాకుండా ఏదైతే కొదువుగా ఉందో ఆ విషయాలు వాక్యంలో నేర్చుకుని మార్చుకోవాలి, నేర్చుకునే విషయాలుగా ఉండాలి. ఈ స్టివర్డ్షిప్ లో మనం మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు గృహ నిర్వాహకత్వం అన్న మాట దగ్గర ఫండమెంటల్ ఐడియా, జీవితం నాది కాదు ఆయనది, ఓనర్ని నేను కాదు దేవుడు, ఆరోగ్యం నాది కాదు, శరీరం నాది కాదు, ఆయుష్కాలం నాది కాదు, తలంతులు నాది కావు, అంతా ఆయన ఇచ్చిన గిఫ్ట్, ఓనర్ ఆయన, నేను ఒక మంచి స్టివర్డ్గా, నమ్మకమైన గృహ పరిపాలకుడుగా, యోసేపు పోతీఫర ఇంట్లో నమ్మకంగా ఉన్నట్లుగా అలా ఉండాలి అన్న స్పృహలోకి రావాలని చాలా విషయాలు చూసాం. అందులో మనీ పట్ల ఎట్లాగా ఉండాలన్న మాట దగ్గర పిల్లల్ని కూడా మన పిల్లలు కారు, వెండి ఆయిందే, బంగారం ఆయిందే, భూమి ఆయిందే, సర్వం ఆయిందే, చాలాసార్లు నాది అన్న భావన దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి సాతాను పడిపోయినట్టుగా పడిపోవడానికి కారణమవుతుంది. చాలా విషయాలు ఈ స్టడీలో మనం చేయగలిగాం. అందులో నేను కొన్ని మాటలు మేబీ స్టివర్షిప్ లో ఇది ఫైనల్ టాక్ అనుకుంటున్నాను. మిగతాది క్లోచెస్ వేరే దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ రోజు కూడా వేరే వేరే సిద్ధపడదామని ఆశపడ్డా, బిల్డ్ మాస్టర్ ట్రైనింగ్ వల్ల వాటిని స్టార్ట్ చేయలేకపోయాను. ఈరోజు కంక్లూజింగ్ లోకి వస్తున్నాను. ఇందులో ప్రాముఖ్యంగా అప్పులు తీసుకోవటం, అప్పులు చేయడం కొరకు బైబిల్ ఏం చెప్తా ఉంది, అప్పులు తీర్చడం, అప్పులు తీసుకోవటం, వడ్డీకి అప్పు ఇవ్వటం, వీటి కోసం బైబిల్ ఏం చెప్తా ఉంది అన్నది చాలా అవసరం. ఉద్యోగస్తులు డబ్బులు చేతిలో ఉంటాయి, చీటీలు పాడతారు, వడ్డీకి డబ్బులు ఇస్తారు, డబ్బులు దాచుకుంటారు. అవి సహజంగా సేవింగ్ అన్నది స్త్రీలకు పెట్టిన మంచి స్త్రీలకున్న మంచి లక్షణమని అందరూ మాట్లాడతారు, వాస్తవమే. అయితే బిబ్లికల్ పర్స్పెక్టివ్ లో డబ్బును ఎలా చూడాలన్న మాట దగ్గర మనం చాలా విషయాలు స్టడీ చేసాం. దేవునికి ధనానికి ఇద్దరికి సేవ చేయకూడదు. దేవుడు, ధనము ఇద్దరు మనకు దేవుళ్ళుగా, యజమానిగా ఉండకూడదు. దేవుడు హృదయంలో ఉండాలి, ధనం మన చేతిలో ఉండాలి. దేవుణ్ణి ఆరాధించాలి, ధనాన్ని వాడుకోవాలి. మన కోసం వాడాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం వాడాలి, దేవుని సంతోషపెట్టే కార్యాల కోసం వాడాలి. తప్ప ధనం గుండెల్లో బ్యాంకులో ఉన్నట్టుగా, బీరువాలో ఉన్నట్టుగా, ధనం భద్రంగా సెంటర్ పాయింట్ లో, జీవితంలో సెంటర్ పాయింట్ లో ఉండి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే పరిస్థితి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో అననీయ సప్పీరాలు, యూదా వాళ్ళ జీవితాలు ఎక్కడ ఫెయిల్ అయిపోయారంటే మనీ మేనేజ్మెంట్ దగ్గర ఫెయిల్ అయిపోయారు. మా దేవుడితో లేరా అంటే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన యూదా ఎందుకు భ్రష్టుడు అయిపోయాడు? ఆయనకి డబ్బు సంచి కావాల్సి వచ్చింది. ఇస్కరియోతు అననీయ సప్పీరాలు మంచి విశ్వాసులు కాదా అంటే చాలా మంచి విశ్వాసులు. వారు ఆస్తి అమ్మి పరిచర్య కొరకు ఇద్దామనుకున్నారు, కానీ ఎందుకు మొత్తబడ్డారంటే సగం దాచుకున్నారు, అబద్దమాడారు, బొంకారు, నష్టపోయారు. సో మనీ మ్యాటర్స్ ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఏది ఈ లోకంలో ఏది చేసినా, ఎవరు చేసినా నాకేంటి లాభం అన్న దృక్పథంతోనే చేస్తున్నారు. లాభ నష్టాలు వేరు వేసుకుంటున్నారు. అక్కడ మనం వాక్యపు హెచ్చరికల్లో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను అప్పుల కోసం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. గత ధ్యానంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన గొర్రెలకు ఆహ్వానిస్తా ఉన్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి మీ కొరకు సిద్ధపరచబడ్డ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. ఎడం వైపున్న మేకలను చూసి శపించబడిన వాళ్ళారా అన్నాడు. పొండి సాతానుకు వాని దూతలకు సిద్ధపరచబడిన నరకాగ్నిలోకి పొండి అన్నాడు. ఎందుకు ఆశీర్వదింపబడ్డవారయ్యారు, ఎందుకు శపించబడ్డవారయ్యారంటే వాళ్ళు చేసిన పనులు. ఆయన అంటాడు, నేను రోగిగా ఉన్నాను, మీరు చోటు రాలేదు, ఆకలి కొన్నాను, ఆహారం పెట్టలేదు, వస్త్రహీనుడై ఉన్నాను, పట్టలివ్వలేదు. దేవుడు దాని తీర్పులోకి తీసుకొస్తాడు అన్న విషయాన్ని కూడా చూసాం. కాబట్టి డబ్బులు అవసరం లేదు అని కాదు, డబ్బులు అవసరం కానీ కేవలం మన అవసరతల కోసమే కాదు, దేవుని రాజ్య అవసరతల కొరకు, పేదల అవసరతల కొరకు, పొరుగు వారి అవసరతల కొరకు, సంఘ పరిచర్య కొరకు తప్పకుండా మన ధనాన్ని వాడాలి అన్న విషయాలు మనం స్టడీ చేస్తూ వచ్చాం. చదివిన వాక్య భాగంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం 2వ భాగం, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. దేవుడు అప్పు చేయటం బ్యాడ్ హ్యాబిట్ గా మాట్లాడుతున్నాడు, దాసత్వంగా మాట్లాడుతున్నాడు, బానిసత్వంగా బైబిల్ మాట్లాడుతూ ఉంది, బానిసత్వంగా బైబిల్ మాట్లాడుతూ ఉంది. ధన్యుడిగా మాట్లాడిన వాక్యం అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనంలో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. పుచ్చుకోవటం దాసత్వంగా కనబడుతుంది, ఇవ్వటం ధన్యతగా కనబడుతుంది. కాబట్టి పిల్లరా, దేవుడు మనకిచ్చింది మన చేతిలో పెట్టి ఎట్లా వాడతాము, ఎలా చూస్తున్నాము అన్నది ఆయన చూస్తాడు అన్నది మనం వాక్యంలో నుంచి తప్పకుండా అర్థం చేసుకోవాలి. నిర్గమకాండం 22వ అధ్యాయము 35వ వచనాన్ని చదివితే నిర్గమకాండము 22వ అధ్యాయము 35వ వచనాన్ని చదివితే ఇరవై ఐదవ వచనం నీ ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చి వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నువ్వెప్పుడైనను నీ పొరుగు వాని వస్త్రమును కుదువ తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకున్నది అదే అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమీ కప్పుకొని పండుకొనును, నేను దయగలవాడును, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఆయన ఎంత దయగల దేవుడో, నీకు ఇచ్చాను, నీ పొరుగు వాడు పేదవాడైతే వానికి ఇవ్వు. వాడి పేదరికాన్ని ఆశ్రయంగా తీసుకొని అవకాశంగా తీసుకొని వడ్డీ కట్టొద్దు. వడ్డీ మీద చక్రవడ్డీలు కట్టి దోచుకోవటం బాగా మానవత్వం ఎక్కడ చచ్చిపోతుంది అన్న మాట దగ్గర డబ్బు దగ్గరే అప్పు తీసుకునే వాళ్ళని చాలా నీచంగా చూస్తాం. అప్పు ఇచ్చాం కాబట్టి పెత్తనం చేస్తాం, దోచుకోవడం మనం భారత వ్యవస్థలో దాన్ని చూసాం. అది అన్ని చోట్ల ఉంది. ఆ డబ్బే లాభంగా మనం చూడకుండా బైబిల్ దేవుడు మనిషిని ధనం అన్నాడు. 127వ కీర్తన 3వ చరణం కుమారులు యెహోవ ఇచ్చు స్వాస్థ్యం. 1 పేతురు 2:9 మీరు దేవుని సొత్తైన ప్రజలు, మనం దేవుడు ఆస్తి అన్నాడు. మన చేతిలో ఉన్న ఆ ధనాన్ని ఆస్తిగా కాక మనిషిని ఆస్తిగా చూడడం మనం నేర్చుకోవాలి. ఆల్రెడీ మన కుటుంబాలు అదే చూస్తాం, నీకు ఆస్తి కావాలా, నీ భార్య కావాలంటే భార్య కావాలి, ఆస్తి కావాలా, పిల్లలు కావాలంటే పిల్లలు కావాలి, ఆస్తి కావాలా, ప్రాణం కావాలంటే ప్రాణం కావాలి, ఆస్తి కావాలా, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం కావాలి. ఆ పాయింట్కి వచ్చేసరికి ఆస్తి కంటే ప్రాణం ఎక్కువ, ఆస్తి కంటే ఆరోగ్యం ఎక్కువ, ఆస్తి కంటే పిల్లలు ఎక్కువ, ఆస్తి కంటే భార్య ఎక్కువ అన్న విషయం అర్థమవుతుంది. పొరుగువాడి విషయానికి వచ్చి నీకు ఆస్తి ఎక్కువ, పొరుగువారు ఎక్కువ అంటే నా ఆస్తి ఎక్కువ అనే యాటిట్యూడ్తో మనం ఉంటాం. ప్రధానమైన ఆజ్ఞ బైబుల్ చెప్తున్న మాట, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇది దేవుణ్ణి ప్రేమించే ఆజ్ఞతో సమానము. ధర్మశాస్త్రం అంతా ఈ ఆజ్ఞతోటి అసంపూర్ణమవుతుంది అన్నమాట మనం సీరియస్ గా తీసుకోవాలని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన మాట మనిషిని ప్రేమించడం. ఎందుకు మనం పరిచర్య చేస్తున్నాం, ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు మన సువార్త చెప్పాలనుకుంటున్నాం, జనరల్ గా లోకంలో ఉన్న యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఏం చేసినా డబ్బు కోసం చేస్తాం. సంఘంలో ఏం చేసినా ఆత్మను సంపాదించడం కోసం చేయాలి, మనిషిని సంపాదించుకోవడం కోసం చేయాలి. లోకం ఏమి చేసినా డబ్బు కోసం చేస్తే, మనం ఏం చేసినా డబ్బు కోసమే చేస్తే మనం ఎట్లా దేవుని పిల్లలం అవుతాం, మనం ఎట్లా రక్షించబడ్డ వారం అవుతాం, మనం ఎట్లా మారు మనసు పొందిన వారం అవుతాం? ఇలా అందాం. సహజంగా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే చక్కగా కూర్చోబెడతాం, టీ కాఫీలు ఇస్తాము, మర్యాదలు చేస్తాము, మరలా తప్పకుండా రండి అని పిలుస్తాం. పేదవాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే కూర్చోబెడతామా, టీ కాఫీలు ఇస్తామా, మర్యాదలు చేస్తామా, మరలా రమ్మని పిలుస్తామంటే పిలవ. ఎందుకు? ముందొచ్చిన వాళ్ళు బాగా ధనవంతులు కాబట్టి, వాళ్ళని పట్టించుకున్నాం కాబట్టి, వాళ్ళ ద్వారా మనకేమైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు మనకు సహాయపడతారు. వెనకాల వచ్చిన వాడు పేదవాడు, బతకడం చేత కానోడు, మనకి ఏ విధంగా ఉపయోగపడ్డావు, దట్ ఈస్ ద వరల్డ్ మెంటాలిటీ. లోకంలో అలాగే చూస్తారు. ప్రియ దేవుని సంగమా, మనం కూడా అలాగే చూస్తామా? మన మనసులో కూడా అలాంటి బీజాలే ఉన్నాయా? యాకోబు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు చాలా కఠినంగా కాదు, ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు, ముఖం మీద మాట్లాడుతున్నాడు, అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వచనం నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారే ఉండొద్దు. ఎలా అనగా, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరాల్లోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని చూచి సన్మానించి, నువ్విక్కడ మంచి స్థలమందు కూర్చునమని చెప్పి ఆ దరిద్రునితో, నువ్వు అక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదములకు దిగున కూర్చునమని చెప్పిన ఎడల మీ మనసులో భేదాలు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు ఒకరు కరా. చాలా సంఘాల్లో ఈ దౌర్భాగ్య స్థితి కనబడతా ఉంది. లోకంలో డబ్బును బట్టి మనిషికి విలువిచ్చినట్లుగానే సంఘంలో కూడా డబ్బును బట్టి మనిషికి విలువివ్వటం, నిజంగా సంఘం మోసపోవటం. దేవుడు దాన్ని దురాలోచన అని మాట్లాడుతున్నాడు. దేవుడు మెచ్చనది ఐదవ చిన్న దాన్ని మాట్లాడుతున్న నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా, తను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? బైబుల్ అంతా ఎక్కువగా పేదల పక్షంగా మాట్లాడుతుంది. ఎందుకు పేదల పక్షంగా మాట్లాడుతుందంటే, పేదవాడు దేవుడి మీద ఆధారపడతాడు, పేదవాడు దేవునికి మారు పెడతాడు. హృదయంలో ధనమనే దేవుడు ఉంటే నిజ దేవుడిని తృణీకరిస్తాడు. హృదయంలో ధనమని దేవుడు లేడు కాబట్టి నిజ దేవుని కొరకు తాపత్రయంతో ఉంటాడు. పేదరికం ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరం. మన భారతదేశంలో యాత్రికులు ఏమీ తెచ్చుకోలేదు, ఏమీ పట్టుకొని పోలేము. కాబట్టి జీవించే జీవిత విధానం ఎలాగుండాలంటే, కడుపుకి అన్నం, దేహానికి బట్ట, తినడానికి తిండి, కప్పుకోవడానికి బట్ట, అది సంతృప్తి కలిగిన జీవితం, చాలని జీవితం, అది చాలు. నేను మళ్ళా ఈ మాట జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఏదైతే ఆస్తులు దాచుకోవడం, కూడబెట్టుకోవడానికి ఆశీర్వాదంగా మాట్లాడుతున్నావో, ఆ ఆశీర్వాదం బైబుల్లో లేదు. ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు కాదు, దాన్ని సాతానే కారకుడుగా కనబడుతున్నాడు, సాతానే ట్రాప్ చేసేవాడిగా కనబడుతున్నాడు. ఆశీర్వాదాల బోధ, ఆశీర్వాదాల సిద్ధాంతం ఆత్మీయ జీవితానికి పెద్ద గొడ్డలు పెట్టు. మీరు అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్లో ఎవరికైనా డబ్బులు వచ్చాయంటే వచ్చాయి. ఎవరికి? ఇస్కరీయోతు యూదాకు. ఆశీర్వాదం అందామా, శాపం అందామా? కాబట్టి ఖచ్చితంగా మనం మనీని కష్టపడి పనిచేయడం, ఉద్యోగాలు సంపాదించుకోవడం, జీతాలు సంపాదించుకోవడం అంతవరకు బాగానే ఉంది. ఎట్లా వాడుతున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు, దేన్ని పోగొట్టుకుంటున్నావు, దేన్ని కూడబెట్టుకుంటున్నావు అన్న మాట దగ్గర లోకం మనుషుల్ని దోచుకుంటారు, డబ్బును దాచుకుంటారు. సంఘం డబ్బును పోగొట్టుకోవాలి, ఆత్మను సంపాదించుకోవాలి. సంఘం ఎలాంటి భేదాభిప్రాయాలు మనసులో ఉండడానికి వీల్లేదు, ఎలాంటి భేదాభిప్రాయాలు మనసులో పెట్టుకోవడానికి వీల్లేదు. అప్పివ్వాలి. అప్పివ్వడం అన్న మాట దగ్గర వడ్డీ కోసం కాదు, సహాయం చేయడం కోసం. నిజంగా ఆపదలో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేసిన వారిని ఎంత కృతజ్ఞతా భావంతో చూస్తారు. చాలాసార్లు అప్పిచ్చేకాడ దేవుళ్లా కనబడతారు, అప్పు వసూలు చేసేకాడ రాక్షసుల్లా తయారవుతారు. ప్రియ దేవుని సంగమా, అప్పిచ్చేకాడ మనం దేవుని మనసుతో ఉండాలి, అప్పు వసూలు చేసేకాడ వాళ్ళు ఇచ్చే వరకు మనం అడగకూడదు, వడ్డీ కోసం ఆశించకూడదు, జరగల్లాగా పీడించకూడదు. దేవుడు దాన్ని ఎంత మాత్రం మెచ్చాడు అని జ్ఞాపకం చేస్తున్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు, 6వ అధ్యాయము 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుక, సుఖముగా అనుభవించుటకు సమస్తను మనకు ధారాళంగా దయచేయు, దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవం సంపాదించుకుని నిమిత్తము రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు, సత్క్రియలు అని ధనం గలవారు, ఔదార్యం గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారే ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. ఏమర్థమైంది ఈ వాక్యంలో? యహమందులు ధనవంతుడు అయ్యావా, దాన్ని వాడుకో. దేన్ని సంపాదించుకుంటూ వాడుకుంటావు? 18వ వచనం, వాస్తవ జీవాన్ని సంపాదించుకోడు, పరలోకాన్ని సంపాదించడానికి నీ ధనాన్ని వాడుకో. భూమి మీద ఎకరాల పొలాలు కొనడానికి కాదు, వెండి బంగారాలు కొనడానికి కాదు, అది వదిలేస్తావు, తీసుకెళ్ళవు, పరలోకానికి వెళ్తున్నావు కాబట్టి పరలోకాన్ని సంపాదించడానికి వాడుకో. ఎలా వాడుకోవాలి? మేలు చేయాలి, సక్రియలు చేయాలి, ఔదార్యం చూపించాలి, తమ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారే ఉండాలి. ఇవ్వాలి, ఇవ్వటం ఆశీర్వాదం, ఇవ్వటం ఆశీర్వాదం. ఇచ్చేటప్పుడు నీ పేరు కోసం కూడా కాదు, నీ పేరు కోసం కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని బట్టి, బైబిల్ వాక్యాన్ని బట్టి, బైబిల్ సత్యాన్ని బట్టి ఇచ్చేవారుగా మనం ఉండాలి. దేవుడు నాకు నేర్పించిన పాఠం, నాకు నేర్పించిన ప్రేమ, ఇవ్వడం నాకు నేర్పించాడు, ఇస్తున్నాను అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత తిరిగి మనం ఆశించేవారుగా, వడ్డీ ఆశించేవారుగా ఉండకూడదు అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, మనతో మాట్లాడుతూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశముందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులో ఒక బీదవాడు ఉండినట్లా బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు, హృదయాన్ని కఠినపరచుకోకూడదు, ముఖం చాటేయకూడదు, తెలియనట్టుగా ఉండకూడదు అని అంటున్నాడు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున నీ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియాలి, అప్పియాలి. ఎంత గొప్ప దేవుడు ఇమ్మంటున్నాడు. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలపు నీ మనసులో పుట్టకుండాట్లు జాగ్రత్త పడు. బీదవాడని సహోదరుని ఎడల కటాక్షము చూపక నువ్వు వానికేమి ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవా ఒక మొరపెట్టును, అది నీకు పాప మగును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యాలి, వానికిచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువల్ల నీ దేవుడైన యెహోవా నీ కార్యాలన్నింటిలో, నువ్వు చెయ్యి ప్రయత్నాలన్నింటిలో నేను ఆశీర్వదించును. ఇవ్వాలి, ఇవ్వడం ఆశీర్వాదం, వెదజల్లడం ఆశీర్వాదం, ప్రేమ చూపించడం ఆశీర్వాదం. ప్రభునందు ప్రియులరా, మనం ఎందుకు మన బంధువుని గెలుచుకోలేకపోతున్నాం? మనం ఎందుకు మన గ్రామస్తుని గెలుచుకోలేకపోతున్నాం? మనం ఎందుకు ఇతరులను గెలుచుకోలేకపోతున్నాం అంటే, మాటలు కాదు చేతలు కావాలి, మాటలు కాదు చేతలు కావాలి. అందుకే ఎప్పుడైనా సరే ఏ కొత్త ప్రాంతంలో పరిచయం చేయాల్సి వచ్చినా నేను అదే అంటాను, బెస్ట్ సింపుల్ గా సేవట్లో చేయొచ్చు అంటే, ఇప్పుడు దాకా నువ్వు ఎవరెవరు బంధువులతో మాట్లాడి మానేసావో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసుకుని, ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం కింద కావాలని పెట్టుకుని వాళ్ళందరిని రమ్మని పిలిచి వాళ్ళందరికి మంచి భోజనం పెట్టి సాధ్యమైతే ఏదైనా చిన్న బహుమానం జ్ఞాపకార్థంగా ఇచ్చి కుదిరితే బట్టలు ఇచ్చి జస్ట్ ఫెలోషిప్ చేసి పంపిస్తే ఎంత గొప్ప గొప్ప కోపాలు భేదాలు అవన్నీ సమసిపోతాయి, అవన్నీ సమసిపోతాయి. రెండోసారి మూడోసారి వాళ్ళు అలాంటి వాళ్ళైనా సరే ఆ కూడుకుతో ఆ ఇంట్లో సెలబ్రేషన్ తో పాటు ప్రార్థన పెట్టించుకొని ఆ ప్రార్థనలో మరీ విపరీతమైన బోధలు కాకుండా వాళ్ళకి ఏమైనా సింపుల్ గా సువార్త చెప్పగలిగితే వింటారు, లేకపోతే నువ్వు మెల్లగా ఫాలోఅప్ చేస్తే వింటారు. సులువుగా డబ్బు ద్వారా మనుషులను కొనుక్కోవచ్చు, సంపాదించుకోవచ్చు, ఆత్మను ప్రభు రాజ్యంలో చేర్చవచ్చు. డబ్బును సరిగ్గా వాడుకునే విధానం అది, అప్పివ్వటం, వడ్డీకి ఇవ్వకపోవటం, అప్పిచ్చిన తర్వాత రాక్షసిలా మారిపోయి వసూలు చేసే కాడ రాక్షసుల గొడవకు వెళ్ళకపోవటం. దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు దాన్ని దీవిస్తాడు అన్న మాటలో పరిశుద్ధ లేఖనాల నుంచి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, పరిశుద్ధ లేఖనాల నుంచి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 7వ వచనంలో, 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగు వాడిని కప్పించిన ప్రతి అప్పులు వాడు దానికి గడువు ఇయ్యవలెను, అది యెహోవాకు గడువు అనబడును. గనక అప్పిచ్చిన వాడు తన పొరుగు వాడినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. ఆయన ఏమంటాడంటే, 7 సంవత్సరాలు అయ్యిందా, వదిలే, మర్చిపో, ఇంకా అయిపోయింది, అప్పులేదని చెప్పు, అప్పులేదని చెప్పు. 6వ వచనం ఎంత బాగుంటుందో చూడండి, ఏల ఎనగ నీ దేవుడు యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనక నీవు అనేక జనములకు అప్పు చెదవు గాని అప్పు చేయువు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. అప్పిచ్చేవారుగా మనం ఉండాలి. వడ్డీ కోసమో స్వార్థపూరితమైన ఉద్దేశాలతో కాకుండా కేవలం ప్రభువు నాకు ఇచ్చాడు, వాళ్ళ అవసరతలో ఉన్నారు, వాళ్ళని ప్రభువు కోసం గెలుచుకోవాలి కాబట్టి గెలుచుకోవడానికి నా మాటల సహాయమే కాదు నా చేతలు కూడా అవసరం అని మనం ఇచ్చేవారుగా ఉండాలని పరిశుద్ధ లేఖనాల నుంచి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. రెండవ మాట ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాల్లో రెండవ మాట మనం బడ్జెట్ కలిగి ఉండటం. బడ్జెట్ అంటే మీకు తెలుసు మా ఆదాయం ఎంత మా ఖర్చులు ఎంత. చాలా మంది నేను గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రార్థన అవసరతల్లో ఆర్థిక ఇబ్బందుల కోసం ప్రార్థన చేయమంటే నవ్వు అనిపిస్తుంది. ఉద్యోగస్తులు కదా, ఉద్యోగస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చాయంటే ప్లాన్ లేకపోవడం, బడ్జెట్ లేకపోవటం, ప్రణాళిక లేకపోవటం, విచ్చలు విడతారం, అన్ప్లాన్డ్ గా ఏదో ఎవరో చెప్పిన మాటలు విని లేనిపోని కొనేయటం, షూరిటీలు పెట్టడం, మునిగిపోవటం. బడ్జెట్ విషయంలో కూడా ఫ్యామిలీ బడ్జెట్ కలిగి ఉండాలి అని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. సామెతల గ్రంథం 16:9 చదువుదాం. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొను. ఏం చేయాలో అనుకోవాలి, ప్లాన్ కలిగి ఉండాలి. యెహోవా నడతను స్థిరపరచును, దాన్ని మనం ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఏమీ ప్లాన్ చేసుకోకూడదు అన్నది కాదు, కానీ ప్రార్థన చేయాలి, ప్లాన్డ్ గా ఉండాలి. ప్లాన్ చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్లాన్స్ ఎట్లా ఉండాలో వాక్య పెరుగులో అర్థం చేసుకోవటం మంచిది. యాకోబు పత్రిక 4:15 ఆ 13వ వచనం, నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్లి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించను మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమిపోవు, ఆవిరి వంటి వారే. 13వ వచనంలో ప్లాన్ కలిగి ఉన్నారు. దేనికోసం? 2 ఇయర్స్ ప్లాన్ ఆర్ 1 ఇయర్ ప్లాన్, ఒక సంవత్సరం 1 ఇయర్ ప్లాన్. దేనికోసం? డబ్బులు సంపాదించుకోవడానికి ప్లాన్. 14వ వచనం గ్యారంటీ లేదు, రేపు బతుకుతావా, సంవత్సరకాలం బతుకుతావని గ్యారంటీ లేదు. దేవుడు లేని ప్లాన్స్ కాదు. కానీ 15వ వచనంలో మనకి ఇవ్వబడ్డ చక్కటి వాక్యం మాదిరి ఏంటంటే, గనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలను. ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎల్లకాలం భూమి మీద ఉండిపోతాం, భూమిలో పాతుకుపోతాం, ఇక్కడ స్థిర నివాసము, ఇక్కడ అన్ని లాంగ్ లాస్టింగ్ ప్రాపర్టీస్ ఉండాలి అన్న ప్లాన్ కాదు. వెళ్ళాలి, ప్రభు పిలిస్తే వెళ్ళాలి, ప్రభు ఈ సంవత్సరం పిలిస్తే వెళ్ళాలి. నా ప్లాను ఈ భూ సంబంధమైన జీవితానికి సంబంధించిన ప్లాన్ మాత్రమే కాక, నా ప్లాను నేను ఆయన కలుసుకోవడానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు నా ప్లాన్ నన్ను నష్టపరచకూడదు, దానికి కూడా ప్లాన్ ఉండాలి. అందుకే లోకస్తులు కేవలం చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, మరణం తర్వాత ఏమీ లేదు, మరణం దగ్గర తీర్పులోకి మనం ఎలా ప్లాన్ చేసామో ఆ ప్లాన్స్ రావు అన్న ఉద్దేశంతో ఇష్టానుసారంగా ఈ కల్తీలు చేసే వాళ్ళు ఏమంటారంటే, రిస్క్ చేయకపోతే లాభాలు రావు. ఏం రిస్క్? తినేవాడు ఆరోగ్యం ఏమైపోతుంది? నేను డబ్బులు ఇచ్చుకుంటున్నారు కదా, కన్జ్యూమర్కి ఒక రైట్ ఉంటుంది, వినియోగదారుకి ఒక రైట్స్ ఉంటాయి. డబ్బులు ఇస్తున్నప్పుడు వినియోగదారుడికి క్వాలిటీ ఇవ్వాలి కదా అన్న సమాజం కాదు నేడు మన సమాజం. డబ్బులు ఇచ్చి కొన్నా సరే మోసపోతాం, డబ్బులు ఇచ్చి కొన్నా సరే మనం తీసుకునేది ఆరోగ్యవంతమైనది కాదు. ఎంత అన్హెల్దీ సొసైటీని మనం చూస్తా ఉన్నాము. దేవుని బిడ్డలు వ్యాపారాలు చేస్తే అలా చేయకూడదు, దేవుని బిడ్డలు ఉద్యోగాలు చేస్తే అలా చేయకూడదు. దేవుని బిడ్డలు డబ్బులు తీసుకోవచ్చు, కానీ మినిమం ఒక క్రిస్టియన్ డాక్టర్కి నాన్ క్రిస్టియన్ డాక్టర్ కి తేడా అదే, రేపు దేవుడు నన్ను తీర్పులోకి తీసుకొస్తాడు కాబట్టి దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నాకు డాక్టరీ చేశాడు, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు, దేవునికి భయపడుతూ నేను ట్రీట్ చేయాలి, క్రైస్తవ ఉద్యోగి ఎలాగా ఉండాలి, క్రైస్తవ వ్యాపారవేత్త ఎలాగా ఉండాలి, దేవుని భయంతో ఉద్యోగాలు, దేవుని భయంతో వ్యాపారాలు, దేవుని భయంతో బిజినెస్ యాక్టివిటీ చేయాలి, ప్లాన్ ఉండాలా ఉండాలి, ప్లాన్ ఉండాలా ఉండాలి, కానీ దేవుని భయంతో నిశ్చత్వం వెలుగులోను మన ప్రణాళికలు వేసుకోవాలి. సో వచ్చే డబ్బులన్నీ కూడా భూ సంబంధమైన వాటి కోసమే ఖర్చు పెడతావా, వచ్చే డబ్బులన్నీ కూడా కేవలం నీ అవసరతలు తీర్చుకోవడం కోసమే ఖర్చు పెడతావా అన్నది విశ్వాసికి తగినది కాదు, విశ్వాసికి తగినది కాదు అని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉంటే దేవుడు అవకాశం ఇస్తే పౌలదే అంటాడు, వెళ్ళిపోవాలి నాకు ఆశ ఉంది, ఆయన ఉంచాడు కాబట్టి నేను కష్టపడి పనిచేస్తాను. దేనికోసం కష్టపడి పనిచేస్తున్నాను? మీరు రక్షించబడాలి, మీరు రక్షించబడాలని కష్టపడి పనిచేస్తున్నాను, అలాగే చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాను, వెళ్ళాలి అన్న స్పృహతో మనం వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు చేయాలి, పనులు చేయాలి, డబ్బును ఆ స్పృహతో మేనేజ్ చేయాలి. నిజముగా ఎంత మందిని గెలుచుకోగలుగుతాము, కాబట్టి అర్థం చేసుకుందాం. అందుకే బడ్జెటింగ్ లో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే సామెతల గ్రంథం 3:9 సామెతల గ్రంథం 3:9 ప్రయారిటీస్ ఎట్లా ఉండాలో మాట్లాడుతున్నాడు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తులో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచు. నేను మాట అంటాను మరలా, చాలా సార్లు ఎక్కడ మనం పాయింట్ మిస్ అవుతామంటే దేవుడికి చేరుతుందా, దేవుడు దీన్ని పరిగణలోకి తీసుకుంటాడా, మనం ఎందుకు అవి పట్టించుకోవట్లా. రాబడిలో ప్రథమ ఫలము ఆస్తులో భాగాన్ని యెహోవాకిచ్చి కనపరచు. చాలా సంఘాలు ఎక్కడ మోసపోతున్నామంటే ఆ కాంగ్రిగేషన్ కి ఆ బిల్డింగ్ చాలు, కానీ కానుకలన్నీ దాచిపెట్టారు కదా. ఇప్పుడు ఒక ఆశ కలిగింది ఏమనంటే పెద్ద మందిరం కట్టాలి. ఇప్పుడు ఎంత పెద్ద మందిరం కట్టాలి? ఆ పట్టణంలో అలాంటి మందిరం ఇంకోటి ఉండకూడదు. మరి ఎంత ఖర్చు అవుతుంది? 4 కోట్లు 5 కోట్లు. ఇప్పుడు 4 కోట్లు 5 కోట్లతో ఫండ్ రైజ్ చేయమని అడుగుతారు. మనకింత పెద్ద మందిరం కడుతున్నాం, దేవాలయ నిర్మాణానికి మీరు చేతులు చాచండి అని పాత నిబంధనలో ఉన్న కొన్ని వాక్యాలు వాడుకుంటారు. 1,00,000 రూపాయలు డొనేషన్లు వస్తాయి, 1,00,000 రూపాయలు తీసుకెళ్లి సిమెంట్ ఇసుక మట్టిలో పోస్తారు. మినిమం అమౌంట్ తో సంఘం ఎంత గొప్ప పరిచయం చేయొచ్చు? మీరు ఎక్కడైనా చూసారా మా ప్రాంతంలో ఉన్న సంఘం ఈ ప్రాంతానికి అవసరమని చెప్పి ఒక వాటర్ ట్యాంక్ కట్టించారు, రోడ్డు వేయించారు, లేకపోతే పిల్లలకు ఫ్రీ ట్యూషన్ కి పెట్టించి చెప్తున్నారు, సోషల్ యాక్టివిటీ చేస్తున్నారు, సంఘం ఈ పనులు చేస్తుంది, ఎక్కడైనా చూసామా? మన భక్తి మన పరిశుద్ధత కేవలం 4 గోడలకే. మనం ఇచ్చే ధనం కూడా ఆ గల్లాపెట్టికే. ప్రభునంద ప్రియులరా, మిషన్స్ లో రేపు మిషన్ ట్రిప్ కి వెళ్తున్నాం కదా, రేపు మిషన్ ట్రిప్ లో ఏం చూస్తామంటే అక్కడ మిషనరీ ఆర్గనైజేషన్ సంఘాన్ని కట్టింది, సంఘానికి దేవుని వాక్యంలో ఎదగడంతో పాటు సోషల్ అప్లిఫ్ట్మెంట్. నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను, ఒకవేళ మీ ప్రాంతంలో ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉంటే ఆధార్ కార్డులు వచ్చేలాగా వాళ్ళకి హెల్ప్ చేయటం, అది దేవుడు ఎందుకు మెచ్చడు? ప్రభుత్వం దాని ద్వారా రాయితీలు ఇస్తుంది. డ్వాక్రా సంఘాలు లేకపోతే డ్వాక్రా సంఘాలు కట్టుకోమని ఒరిస్సాలో పరిచయం చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ తెలుసు. ఎట్లా పరిచయం చేస్తున్నారంటే డ్వాక్రా సంఘాలు ప్రభు ఎంకరేజ్ చేస్తుంది, ఇలా డ్వాక్రా సంఘాలు కట్టుకోవడం తెలియదు. డ్వాక్రా సంఘాలు కట్టమంటారు, లోన్లు తీసుకోమంటారు. ఆ లోన్లు ప్రభుత్వం ఎందుకోసం ఇచ్చింది? ఒక పాడి గేదెను మేపుకోవడానికో, లేకపోతే కిరాణా కొట్టు పెట్టుకోవడానికో, ఏదో ఒక పని చేసుకోవడానికి. అలా పని చేసుకుంటూ నేర్పిస్తే ఇప్పుడు దాకా ఒకళ్ళ మోచేతి నీరు తాగిన ఈ కుటుంబం కొందాగా చిన్న పని చేసుకుంటూ నిలబడతాది. ఎవరు ఈ హెల్ప్ చేసింది? ప్రభుత్వం చేసింది. అక్కడ సంఘానికి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు గైడ్ చేశారు. ఇక వాళ్ళు చక్కగా పని చేసుకుంటూ పరిచయలు వాడబడతారు, ఆత్మీయంగా ఉంటారు, దేవుని స్తుతిస్తారు. అదెందుకు పరిశుద్ధమైన కార్యం కాదు? డ్వాక్రా సంఘాలు మనకొద్దు, ప్రభుత్వ పథకాలు మనకొద్దు, ఆధార్ కార్డులు మనకొద్దు, పిల్లల ఎడ్యుకేషన్ మనకొద్దు, పిల్లలకు ట్యూషన్ పాయింట్లు మనకొద్దు, ప్రభుత్వం ఇచ్చే పోలియో చుక్కలు, లేకపోతే ఈ మనం నర్సుల మధ్య పరిచయం చేస్తున్నాం, టీచర్స్ మధ్య పరిచయం చేస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఎసర్జెస్ ఇచ్చాడు, ఎందుకో నమ్మాడు. ఉద్యోగస్తులు ఆ కింగ్డమ్ పర్సెప్షన్ లో ప్రభువు దీన్ని పరిగణలోకి తీసుకుంటాడు, తీర్పులోకి ఇది వస్తుంది. లవ్ యువర్ నైబర్ అన్నది మనకి ఇవ్వబడ్డ ఆజ్ఞ. పొరుగు వాళ్ళని ప్రేమించాలి, సమాజాన్ని ప్రేమించాలి. ఆ ప్రేమ కేవలం కడుపు వరకే పరిమితం కాకూడదు, వాళ్ళ ఆత్మను నరకు నుంచి తప్పించాలి అన్న దృక్పథంతో బ్యాలెన్స్డ్ గా మనం పనిచేయగలిగితే ఎంత సోషల్ వర్క్ చేయొచ్చో, ఎంతగా సోషల్ వర్క్ ద్వారా కూడా ప్రభువులోకి తీసుకురావచ్చు. మిషన్స్ ఆ పనిచేసే సంఘం మిషన్స్ పనిచేసినట్టుగా చేయాల్సిన అవకాశాలున్నా చేయట్లా, సంఘం అవకాశాలున్నా చేయట్లా. కుదిరితే అన్నదానం పెట్టాలి సంఘం, కుదిరితే కార్యక్రమాలు పెట్టి విశ్వాసులే కదా అందరిని వచ్చి తినమని చెప్పాలి. ఎంత పాజిటివ్ అవుతుందో గ్రామం, ఎంత పాజిటివ్ అవుతుందో. ఒకప్పుడు మన మధ్యకు వచ్చిన విదేశీ మిషనరీలు ఎలా పనిచేశారు, ముందు భోజనం పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఆ తర్వాత బైబిల్ ఇచ్చారు. భోజనము బట్ట పుచ్చుకున్న తర్వాత బైబిల్ చాలా బాగా అర్థమైంది, చాలా బాగా కనిపించింది. కారణం వాళ్ళ జీవితాల్లో బైబిల్ చూడగలిగాం, వాళ్ళ జీవితాల్లో ప్రేమను చూడగలిగాం. నేటి సంఘంలో లోకం యేసుక్రీస్తు ప్రభువును చూడగలుగుతుందా? లేదు. ఆదివారానికి పరిమితం, ఆచార భక్తికి పరిమితం, పాటలకు పరిమితం, ప్రార్థనకు పరిమితం, అంతే పరిమితం. అంతకు మించి ఏ ప్రేమ కార్యాలు కూడా సంఘం చేయలేకపోతా ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన సామెతల గ్రంథం 3:9 మాట్లాడుతున్నమాట, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం, నీ ఆస్తులో భాగాన్ని ఇచ్చి యెహోవాను గణపరిచి. ఏం చేసుకుంటాడు దేవుడు? తింటాడా? దేవుడికి ఏమైనా లోటు ఉందా? దేవుడికి ఏమైనా కొదువు ఉందా? ఆయన నిన్నువలని పొరుగువాడిని ప్రేమించాడు. ఒక ఆత్మను రక్షించడం కొరకు నీ ఆస్తిని, నీ ధనాన్ని, ఒక గ్రామాన్ని పట్టుకోవడం కొరకు, ఒక కమ్యూనిటీని పట్టుకోవడం కొరకు, 10 మంది పిల్లల్ని పట్టుకోవడం కొరకు. నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను, ఎస్ఎఫ్జేలో ఉద్యోగస్తుల సహవాసాలు కట్టబడ్డా, చిన్నపిల్లల సహవాసాలు కట్టబడ్డా, యవనస్తుల సహవాసాలు కట్టబడ్డా, కేవలం బైబిల్ చదవడానికి, పాటలు పాడుకోవడానికి, ప్రార్థనలు చేయడానికి, లేకపోతే మన అవసరతను తీర్చుకోవడం కొరకు మాత్రమే ఈ సంఘం పరిమితం కాకూడదు. దేవుడు సంఘాన్ని అలా చూడాలనుకోలేదు. సంఘాన్ని దేవుడు లోకానికి ఉప్పు అన్నాడు, సంఘాన్ని దేవుడు లోకానికి వెలుగు అన్నాడు. మనం లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మనం లోకానికి సహాయకరంగా ఉండాలి. అలాగని చెప్పి 100,000 రూపాయల ప్రాజెక్టుల మీద పెట్టుకోండి, బాగా డబ్బులు ఖర్చు అయ్యే పనులు పెట్టుకోండి, భారం పెట్టుకోండి అని అనగానే మీరు ఏమీ చేయకుండా మాత్రం కేవలం భజన చేస్తూ కూర్చోవద్దు, ప్రభువు మెచ్చడు. గత వారం మనం ధ్యానం చేసిన మాట అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం, నేను రోగిగా ఉన్నాను మీరు రాలా, నేను ఆకలితో ఉన్నాను మీరు నాకు పెట్టలా, నేను బట్టలు లేకుండా మీరు నాకు ఇవ్వలా. మనం ఆస్తి ద్వారా, మనం భోజనం ద్వారా, మనం చేసుకుంటున్న శుభకార్యాల ద్వారా దేవునికి మహిమను తెచ్చే కార్యాలు చేయొచ్చు, చేయాలి. అది మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి, రాష్ట్ర భాగాలు ఇవ్వండి, కానీ దేవునికి చెందేలాగా, దేవుడు హర్షించేలాగా, ఆత్మలు రక్షించబడేలాగా, సువార్త ప్రకటించబడేలాగా వాటి కోసం ఇవ్వండి. నేను చాలా బ్లంట్ గా చెప్పేది, ఎవరైనా ఫోన్ చేసి మీ ఎస్ఎఫ్జే చాలా పెద్ద ఆర్గనైజేషన్, ఉద్యోగస్తు సహవాసం కాబట్టి మేము ఒక మందిరం కడుతున్నాం, మాకు సహాయం చేయమంటే మా పాలసీలో మందిరాలు కట్టడం లేదు, సంఘాలు కట్టడం ఉంది. నువ్వేమైనా ఒక 10 మందిని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తావా? నీకేం కావాలి? మైక్ సెట్ ఇమ్మంటావు, ఇస్తాం. బిల్డింగ్ ఎందుకు? 100,000 రూపాయల బిల్డింగ్ ఎందుకు? 100,000 రూపాయలతో స్థలం ఎందుకు? మోయలేని బరువు, ఆత్మీయత ఉండదు. ఆత్మీయత ఉండదు, అప్పుల్లో కొరుకుపోతాం. సులువుగా చేసే పనిని చాలా. అందుకే తర్వాత వచ్చిన 10వ వచనం, అప్పుడు నీ కొట్లలో, సామెతల గ్రంథం 3:9 మనం ఇచ్చి దేవుడు కనపరచాలి, దేవుడికి మహిమ కలగాలి. 10వ వచనం, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లిపారును. దేవుడు చేతి కష్టాన్ని దీవిస్తాడు, తాడి పంటను దీవిస్తాడు, ఉద్యోగాన్ని దీవిస్తాడు, ఇచ్చే కొలిది ఇస్తాడు, ఇచ్చే కొలిది ఇస్తాడు. నీకు ఇస్తే నువ్వు చక్కగా వాడుకుంటావు, నీకు ఇస్తే అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొస్తావు, నీకు ఇస్తే స్వార్థంగా కాకుండా త్యాగపూర్వకంగా దాన్ని చూస్తావు అని తెలుసు కాబట్టి నీకు ఇస్తాడు. నేను ఎస్ఎఫ్జేలో ఈ సాక్ష్యం చెప్పగలను, మనం కానుకలు పట్టము, కానుకల కోసం బోధించడం కానీ నేను చెప్పగలను, లాస్ట్ మంత్ కానుక 10 లక్షల దాకా వచ్చింది. ఎందుకు కానుక పెరుగుతుందంటే మనం అందులో 2 లక్షలు మిషనరీస్కి ప్రతి నెల ఇచ్చేస్తాం. మన బుడంపాడులు పాస్టర్ దీవెనయ్య గారు బ్యూరో గార్డ్స్ మీటింగ్ పెడతారంటే 1 లక్ష రూపాయలు ఇచ్చాం. మీటింగ్లు పెట్టుకుంటున్నారంటే వార్షి కోసం పెట్టుకోమంటాం, పెట్టుకున్న వార్షి కోసానికి 40,000-50,000 ఖర్చు పెడతాం. ఏదైనా కార్యక్రమం ఉందంటే దిమ్మరిస్తాం, మన దగ్గర లేకపోయినా దిమ్మరిస్తాం. పరిచర్ జరుగుతుంది, మన కుండ ఖాళీ అయిపోద్ది, దేవుడు మళ్ళా కుండ నింపుతాడు. నెల అయ్యేసరికి అకౌంట్ మొత్తం 0 అయితే కాస్త కోస్త మిగులుతుంది, లేకపోతే లోటు బడ్జెట్ లో ఉంటది. ఖాళీ కొండతో నెల స్టార్ట్ చేస్తాము, నెలంతా దేవుడు ఇచ్చినవన్నీ దిమ్మరిస్తా ఉంటాం, పరిచయం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా కుటుంబాల విషయంలో కూడా దేవుడు నీకు ఇచ్చేది మిగిలింది ఎలా వాడాలి, మిగిలించుకొని ఎలా మిగిలింది మిగిలించుకుని అన్న మాట కనుక రాయబడ్డ మాట ప్రథమ ఫలము ఆస్తులో భాగము. ఒక కన్సిస్టెంట్ గా నేను ఈ పని చేయాలి, ఈ గ్రామాన్ని సంధించాలి, ఈ పిల్లలను నడిపించుకోవాలి, ఈ కార్యక్రమం చేయాలి. రేపు సమ్మర్ లో VBS వస్తా ఉంది, పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వాలంటే 100 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్క గిఫ్ట్ 650 రూపాయలు పడుతుంది. మొత్తానికి లెక్కేస్తే ఓ చిన్నపిల్లలకి 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడతాం. ఏ కార్యక్రమం చేసినా ప్రతిది 1 లక్షల్లోనే మన కొండ దిమ్మరించడమే, దేవుడు దాన్ని నింపుతా ఉంటాడు. పిల్లరా, ప్రభు పరిచయకు ధనాన్ని ఎట్లా వాడుకోవాలి, అప్పివ్వడం ద్వారా ఆత్మను ఎలా సంపాదించగలం, ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా ఆత్మను ఎలా సంపాదించగలము, వాక్యపు వెలుగులో చాలా విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చే కొద్ది మనం మిషనరీస్కి కానీ మనం నిస్వార్థంగా చేసేదానికి కానీ ఎంత ప్రభు సమకూరుస్తున్నాడు, ఎంత ప్రభు సమకూరుస్తున్నాడు. లాస్ట్ మిషన్ ట్రిప్ కు వెళ్లారు, ఫ్లైట్ మిస్ అయ్యింది, 2.5 లక్షలు ఆ లెక్క ప్రకారం 4 లక్షలు ఖర్చు అవ్వాలి. ప్రభు సహాయం చేశారు, 2.5 లక్షలు 2,60,000 ఖర్చు. ఆ 2,60,000 మళ్ళా ఆ బ్యాచ్ మీద భారం పెట్టకూడదు, ఎస్ఎఫ్జే దాన్ని భరిస్తుందని చెప్పి మళ్ళా టికెట్లు కొని తీసుకొచ్చేసాం. ఈ నెల 3,40,000 లోటు బడ్జెట్ ఉంది. నేను చెప్పగలను వచ్చే నెలకు వచ్చేసరికి 3,40,000 మొత్తం తీర్చేస్తాడు, ఆయన తీరుస్తాడు. మనం ఏమన్నా సొంతాన్ని ఖర్చు పెట్టామా, వాళ్ళు ఏమైనా శికారికి వెళ్ళారా, మిషన్ ట్రిప్ కి వెళ్ళి మిషనరీ సేవ నేర్చుకోవడానికి వెళ్ళారు? ధనాన్ని మనం ఎట్లాగా వాడాలి, ఎలా మహిమ తీసుకురావాలి. నేను చెప్పగలను మిగతా మిషన్ ట్రిప్ కి వెళ్ళిన వాళ్ళు ఎలా బలపడ్డారో గాని, అంతకంటే ఎక్కువగా 11th బ్యాచ్ ఇంకా బాగా బలపడతారు. ఫ్లైట్ మిస్ అయితే మళ్ళా ఎస్ఎఫ్జే నుంచి టికెట్ కొన్నారు తప్ప మీ టికెట్ డబ్బులు మీరు పెట్టుకోండి అనలేదు. ఈవెన్ ఆ 15,000 మిషన్ ట్రిప్ అవట్ల రాను పోను ఫ్లైట్ టికెట్ కి 15,000 అవుతున్నాయి. అదనంగా ప్రతి బ్యాచ్ కి ఫిక్స్ అయిపోతాం, మిషన్ ట్రిప్ కి వెళ్తున్నారు, బడ్జెట్ నుంచి 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, వాళ్ళు పెట్టుకున్న డబ్బులు కాకుండా ఇంత అవుతాయి. నువ్వు ఎంత ఖర్చు పెట్టావో నువ్వే పెట్టుకుంటే మనం అవకాశం ఉంది కదా. వాళ్ళు సెలవు పెట్టుకుంటున్నారు, కొంత డబ్బులు పెట్టుకుంటున్నారు, పిల్లలు ఇంటికాడ వదిలిపెట్టి వస్తున్నారు, అక్కడికి వెళ్ళి 4 దినాలు వాక్యం బాగా నేర్చుకుంటున్నారు, ఆత్మీయ విషయాలు నేర్చుకుంటున్నారు, సేవాభారం నేర్చుకుంటున్నారు. సంఘంగా మనం ఏంటి మరి చేసేది, అందులో సగం బాధ్యత మాది, సగం ఖర్చు మాది. ఇప్పుడు మిషన్ ట్రిప్ కి వెళ్తున్నాం, అదనంగా 1.5 లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది. ఏది చేసినా ప్రభు మహిమ కోసం, ధనాన్ని ఖర్చు పెట్టే విధానం ప్రభు మహిమ కోసం. దానికి బడ్జెటింగ్ ఉండాలంటే అవును ప్రతి నెల ఎస్ఎఫ్జేలో బడ్జెట్ వేస్తున్నాం. కుటుంబంలో కూడా మీరు కూడా ఎవరికి వాలే బడ్జెట్ కలిగి ఉండాలి. ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏ అంశాల కోసం ఖర్చు పెడుతున్నాం, ఏది అవసరం ఏది అనవసరం. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు, అవసరతలు వేరు, కోరికలు వేరు. కోరికల దగ్గర మనకు అవసరమా, అవసరం కాదు కోరిక. ఆ కోరికలు చాలా సార్లు మనం పాడు చేస్తాయి. అవసరాల దగ్గర తప్పు లేదు, పిల్లల చదువులు, ఆరోగ్య విషయాలు, తినడానికి మంచి ఆహారం, అవసరాల దగ్గర తప్పు లేదు. కోరికలు పక్కన చూసుకుని వాత పెట్టుకుంటే బడ్జెట్ చాలా తారుమారు అయిపోతుంది, చాలా ఇబ్బంది పడతాము, అప్పుల్లో కూరుకుంటాము, ఈ క్రెడిట్ కార్డులు లేకపోతే బ్యాంక్ నుంచి ఊరికే ఫోన్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంది లోన్ ఇమ్మంటారా, పర్సనల్ లోన్ ఉంది ఇమ్మంటారా అంటే కొనేసి బంగారం కొనుక్కుందాం బ్యాంకులో దాచుకుందాం లాంటి అలాంటి లెక్కలు ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, ఆత్మీయతను కూడా పాడు చేస్తాయి. కడుపు ఖాళీగా ఉంటే దేవుడు బాగా గుర్తొస్తాడు, కడుపు నిండా ఉంటే నిద్ర వస్తాడు దేవుడు గుర్తురాడు. ఇప్పుడు ఖాళీ కడుపుతో ఉండటం, మితంగా ఉండటం, చాలిన దానితో ఉండటం ఆత్మీయ జీవితానికి ఎప్పుడు మంచిదని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి అప్పులు చేయకూడదు, అప్పిచ్చేవారుగా ఉండాలి. రెండు, బడ్జెట్ లేకుండా ఉండకూడదు. ఖచ్చితంగా ఫ్యామిలీ బడ్జెట్ ఉండాలి, మినిస్ట్రీ బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ లో మన అనవసరమైన వాటికి ఖర్చులు తగ్గించుకొని అవసరమైన వాటిని ఖర్చు పెడుతూ మిగిలినంతా కూడా ప్రభు మహిమార్థమే పరిచర కొరకు పరలోకంలో ధనాన్ని దాచుకోవడానికి ఇన్వెస్ట్ చేసేవారుగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగే సేవింగ్స్, ధనాన్ని దాచిపెట్టుకోవడం, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్లు ఎలా చేయాలి, సేవింగ్స్ ఎలా ఉండాలన్న మాట దగ్గర కూడా చాలా చక్కటి వాక్యాలు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. సేవింగ్స్ కోసం కూడా క్లుప్తంగా కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాను. అందులో ఇదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి వాక్యం మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం వాక్యం మనం చూడగలిగితే, స్వామిరి చీమల వద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవ కాలమందు ఆహార సిద్ధపరచుకున్నాను, కోత కాలమందు ధాన్యము కూర్చుకున్నాను. స్వామిరి ఎందాక నీవు పండుకునేందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ప్రాముఖ్యంగా చీమల కోసం మాట్లాడుతూ ఆహారాన్ని దాచిపెట్టుకోవడం, అననుకూల కాలం కొరకు ముందుగా సిద్ధపడడం, అనుకూల సమయంలోనే పనిచేయటం, ఆ విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేనంటానండి, ఏమాత్రం ప్లాన్డ్ గా లేకుండా ఇప్పుడు నిన్న మీరు కొంచెం అలాగ పరిచర్య ఉండకూడదు. దేవుడు అలా చెప్పలేదు కూడా, దేవుడు అలా చెప్పలేదు కూడా. ఏ సేవకుడు అంటే ఎవరో ఒకరి మీద ఆధారపడేవారు, ఎవరో ఒకరి దగ్గర చేయి చేసేవాడు, సంఘం మీద ఆధారపడేవాడు, సంఘం దయదలిచి కానుకలు ఇస్తే జీవించేవాడు అన్న ఆ విధానం ఎట్లాగ మాదిరి అవుతుంది? ఎలాగా విశ్వాసాన్ని గద్దించగలుగుతాడు? విశ్వాసులు ఎలాగ ఆయన చెప్పిన దాన్ని వినగలుగుతారు? బైబిల్లో సేవకులు అలా లేరు, ఇచ్చేవారుగా ఉన్నారు. 20 లక్షల మందికి ఆహారం పెట్టాలి, ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఆహారం కురిపించాడు. ఏలియా, ఎలీషా, పౌలు, మోషే, భక్తులు అందరూ ఎంత ఉన్నతంగా కనబడతారు, ఎంత ఉన్నతంగా కనబడతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కలిగిన దాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. అలాగే మనం ఎట్లాగ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాగ కలిగి ఉండాలి, కలిగిన దాన్ని ఎలా వాడాలి అన్నది స్వామి చీమల దగ్గర నేర్చుకోమంటున్నాడు. స్వామిగా ఉండొద్దని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆది కాండంలో 41వ అధ్యాయంలో యోసేపు జీవితాన్ని చూస్తాం. యోసేపు ఏం చెప్పాడు? 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది, అందుకు ముందు 7 సంవత్సరాలు విస్తారంగా పండే కాలాలు వస్తున్నాయి, 7 సంవత్సరాలు బాగా పడినప్పుడు దాన్ని దాచుకుని ఆ 7 సంవత్సరాల కరువు కాలం కొరకు దాన్ని వాడాలి. ఎంత గొప్ప నాయకుడిగా ఆ యోసేపు వాళ్ళకి ఆకలితో ఉన్న వారికి ఆహారం పంచిపెట్టేవాడుగా ఉన్నాడు. నేనంటాను, యోసేపు సేవింగ్ పాలసీ గాని, చీమల సేవింగ్ పాలసీ గాని, బైబిల్లో ఉన్న సేవింగ్ పాలసీ దేనికోసం? మన కడుపు కోసమా? కాదు కాదు, దాని దేవుడి మహిమ కోసం వాడడం కోసం, దాని దేవుడి మహిమ కోసం వాడడం కోసం. అందుకే టైం ఇస్ ఈక్వల్ టు మనీ అంటున్నారు ఈ జనరేషన్ లో. సమయం డబ్బుగా కన్వర్ట్ అవుతుంది. మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ఆ సమయాన్ని డబ్బు కోసం మనం వాడుతూ ఉంటే ఆ డబ్బును దేవుని కోసం ఇవ్వాలి. దేవుని కోసం ఇవ్వాలన్న మాట దగ్గర దేవుడేమి తినడు, దేవుడేమి పెద్ద పెద్ద బంగారు గుళ్ళు కోరుకోవట్లేదు. కానీ ఆత్మలు రక్షించబడాలి, మనుషులు సువార్త నెరగాలి, నరకాన్ని తప్పించుకోవాలి, పరలోకానికి చేర్చబడాలి. దాని కొరకే మనం దాచుకోవాలి, దాని కొరకే మనం రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే వాక్యంలో నుంచి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మనకి ఎంత ఉన్నా సరే ప్రాముఖ్యంగా మనం చదివాం తిమోతికి రాసిన
మొదటి పత్రికలో ఆ మాట చదివా, ఈ ఒక్క వాక్యం చదువుకున్నాడు వెళ్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనానికి వస్తే ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, నీతి మంతులు చిగురు ఆకు వలె వృద్ధి పొందుదురు. 24వ వచనం వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరు. రెండు వాక్యాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే, దాచుకోవడం తర్వాత వాడాలి, యేసుయేపులాగా నేను వాడబడాలి, అనేక మందికి ఇచ్చేవాడిగా ఉండాలన్న మాట బాగానే ఉంది, కానీ ఎవరి కెపాసిటీ వాళ్ళకి తెలుస్తుందండి. అందులో నేనేమంటానంటే, దాచుకున్నది మనల్ని పిసినారిగా చేస్తుంది, పిసినారి అయిపోతావేమో జాగ్రత్త. దాచబడ్డ ధనం విగ్రహంగా మారిపోతుంది, విగ్రహారాధకు అయిపోతావేమో జాగ్రత్త. సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యమైన మాట, సేవింగ్స్ కోసం మాత్రమే కాదు సామెతల గ్రంథం సెల్ఫ్ కంట్రోల్ కోసం కూడా మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనానికి వస్తే సుఖభోగముల యందు వాంఛ గల వారికి లేమి కలుగును, ద్రాక్షారసము నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు. అధికమైన ఆశలు అంటే ఉన్న దాంతో చాలిన దాని కాకుండా ఎక్కువ కోరుకోవటం అది ఎప్పుడూ నష్టాన్ని కలుగజేస్తుందని వాక్యం మాట్లాడుతూ ఉంది. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 20-21 వచనాలు ద్రాక్షారసం త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినేవారితోనైనను సహవాసం చేయకుము, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులవుదురు, నిద్రమత్తు చింపి గుడ్లు ధరించుకున్నటకు కారణమగును. మనం ఎక్కువ ఆత్మీయ జీవితానికి మంచిది కదా ఆగూరు ప్రార్థన, ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు. చాలాసార్లు నేను భయపడేది ఎక్కడంటే, నేను బిజినెస్ చేసి దేవుని సేవ చేస్తాను, నేను బాగా సంపాదించి దేవునికి ఇస్తాను, నేను పెద్ద ఉద్యోగం చేసి దేవుని సేవ చేస్తాను అన్న వాళ్ళ దగ్గర చాలా భయపడతాను. ఒక తమ్ముడు రీసెంట్ గా ఫోన్ చేశాడు, ఏమంటాడంటే, అన్నా దేవుడు నాకు చూపించాడు నేను ఈ దేశంలో ఉండను, నేను వేరే దేశానికి సేవకు వెళ్ళబోతా ఉన్నానని దేవుడు నన్ను చూపించాడు, కాబట్టి వీసా కోసం ట్రై చేస్తున్నానన్న అన్న. ఎందుకు వేరే దేశానికి ఎందుకు దేవుడు తీసుకెళ్తున్నాడు? సేవ చేయడానికి. మరి వేరే దేశానికి దేవుడు తీసుకెళ్తే ఎలాంటి దేశాన్ని తీసుకెళ్తాడు? సువార్త లేని ప్రాంతం, పరిచయం లేని ప్రాంతం, వెనకబడ్డ ప్రాంతాలు, ఆ ప్రాంతాలకే తీసుకెళ్తాడు. నిన్నెందుకు అమెరికా తీసుకెళ్తాడు అనుకుంటున్నావు? నిన్నెందుకు లండన్ తీసుకెళ్తాడు అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నాడంటే, బాగా డబ్బులు సంపాదించి సేవకిస్తాడంట. చెప్పనా, బాగా డబ్బులు సంపాదిస్తాడు, దేవునికి సేవకోవడం పక్కన పెడితే భ్రష్టత్వంలో బ్రతుకుతాడు, డబ్బాసులో బ్రతుకుతాడు, డబ్బుకి విగ్రహారాధకుడు అవుతాడు, దేవుని సేవకుడు కాదు డబ్బు సేవకుడు అవుతాడు. నేను ఒక ఆయన ఆఫీసులో కలవడానికి వచ్చాడు. అన్న, నాకు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంది, నువ్వు నాకు సమాధానం చెప్పాలంటాడు. సరే చెప్పు బ్రదర్ అన్నాను. నేను రీసెంట్ గా మా ప్లేస్ లో హిందూ పండుగ జరిగింది, శ్రీరామనవమి జరిగింది. శ్రీరామనవమిలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కండువలు వేసుకున్నారు, నన్ను కూడా కండువ వేసుకోమన్నారు. నేను వేసుకోనన్నా సరే నన్ను బలవంతం చేశారు, కండువ వేసుకున్నాను. నా మనసు చాలా బాధపడతా ఉందన్న, మనం ఏం చేయమంటావు అలాంటప్పుడు అన్న. నేనన్నాను, సరే కండువ వేసుకున్నావు, వేసుకోకూడదు అనిపించింది, అయినా వేసుకోవాల్సి వచ్చింది, వేసుకున్నావు, దీన్ని బాధపడుతున్నావు, చాలా బాగుంది. బైబిల్లో చెయ్యొద్దు అన్నవి చేయకూడదు, చేస్తే మనం ఫీల్ అవుతాము. నరహత్య చేయొద్దు అన్నాడు చేయట్లేదు, వ్యభిచారం చేయొద్దు అన్నాడు చేయట్లేదు, అలా చేయట్లేదు బాగానే ఉంది, కానీ చెయ్యాలని చెప్పాడు కదా, అదేం చేస్తున్నావు? ఈ మాట చదివించాను, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పొరుగువాణ్ణి మనతో సమానంగా ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రధానమైనవి. దేవుణ్ణి పూర్ణంగా ప్రేమిస్తున్నావా? లేదు. పొరుగువాణ్ణి ఏమైనా ప్రేమిస్తున్నావా? లేదు. దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను, పొరుగువాణ్ణి ప్రేమించలేకపోతున్నానని చెప్పి ఏమైనా బాధపడుతున్నావా? లేదు. మరి ఎప్పుడు బాధపడుతున్నావు? వాళ్ళు ఏదో ప్రసాదం పెడితే తినాల్సి వచ్చింది, వాళ్ళు ఏదో కండువ కప్పుకోమంటే కప్పుకోవాల్సి వచ్చింది, అక్కడ బాధపడతా ఉన్నావు. అది చెయ్యొద్దు. కానీ ప్రాముఖ్యంగా ఎవరు నేను బైబిల్ చదవద్దు అంటున్నారు? ఎవరు నిన్ను ప్రార్థన చేయొద్దు అంటున్నారు, ఎవరు నిన్ను ధన ధర్మాలు చేయొద్దు అంటున్నారు, ఎవరు నిన్ను సహాయం చేయొద్దు అంటున్నారు. చేస్తే లోకం చప్పట్లు కొడుతుంది కదా, చేస్తే నిన్ను ఇంకా చూసి దేవుని స్తుతిస్తారు కదా, అక్కడెవరు నిన్ను ఆటంకపరచరు? ఎవరు ఆటంకపరచలా? ఎవరు ఆటంకపరచట్లా? అదేమి చేయట్లా? ఇంకొక భయంకరమైన మాట అన్నాడు, అన్న అప్పుడప్పుడు తాగుతున్నానన్న అన్నాడు. అప్పుడప్పుడు తాగుతున్నావు, దానికేం బాధపడమే, దానికేం బాధపడ్డు. నిజంగా వాతవేయబడ్డ మన సాక్షి. బైబిల్లో ప్రధానమైన విషయాన్ని ప్రధానంగా చూద్దాం. బొట్టు పెట్టుకున్నారు, మల్లెపూలు పెట్టుకున్నారు, లిప్స్టిక్ పూసుకున్నారు, రంగురంగు చీరలు కట్టుకున్నారు, అవి ప్రధానమైన విషయాలా? వాటి కోసం మనం అర్థంతం చేయాలా? వాటిని భూతద్ధాల్లో చూడాలా? అక్కర్లా, అక్కర్లా. చిన్న చిన్న విషయాలు చిన్నగానే చూద్దాం, పట్టించుకోవద్దు. చిన్న విషయాలు పట్టించుకోనే వద్దు, మెల్లగా వాళ్ళే తెలుసుకుంటారు. తెలుసుకోకపోయినా మన సొమ్మేం పోదు. దానికోసం మనం ఏమి చెవుడు కురుక్కోవాల్సిన అవసరం లేదు, అందరికి చాటింపేయాల్సిన అవసరం లేదు, కళ్ళతో చంపేయాల్సిన పని లేదు. ఉండేవ్వండి, ఎలా నచ్చితే అలా ఉండేవ్వండి. ప్రధానమైనవేంటి? దేవుని ప్రేమించడం. ప్రధానమైనవేంటి? మనిషిని ప్రేమించడం. ప్రధానమైనవేంటి? పిసినారులుగా, ధనవంతులుగా, లేకపోతే వీటిలో కూరుకుపోకుండా ఉండటం, మన సంబంధులుగా ఉండటం, ఆత్మ సంబంధులుగా ఉండటం. దానికోసం ఆలోచించండి. వాటి మీద కదా మనసు పెట్టాలి, వాటి మీద కదా మనసు పెట్టాలి. కావున ప్రభుని పిల్లరా, వాక్యపు వెలుగులో మనం మనం పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. చివరిగా నేను అప్పుల కోసం మాట్లాడాను, బడ్జెట్ కోసం మాట్లాడాను, దాచుకోవడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం కూడా వాక్యం మాట్లాడుతుంది, క్లుప్తంగా జ్ఞాపకం చేశాను. చివరిగా పిల్లల కొరకు డబ్బులు దాచిపెట్టడం, పిల్లల కొరకు ఆస్తులు దాచిపెట్టడం, పిల్లల కొరకు ఆస్తులు దాచిపెట్టాలి, పిల్లల కొరకు డబ్బులు దాచిపెట్టాలన్న విషయంలో కూడా అందరూ పేరెంట్స్ ఆ బాధ్యత కలిగి ఉన్నారు, దానికోసం ఆలోచిస్తా ఉన్నారు. సామెతల గ్రంథం 13:22 చదివితే, సామెతల గ్రంథము 13:22 చదివితే వాక్యం అంటది, మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. బాగుంది మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:14 12:14 ఇదిగో ఈ 3వ సారి మీ వద్దకు వచ్చేటకు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. ఎంత బాగుందన్నమాట, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. తర్వాత మాట, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కాదా? కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేయపరచదను, నన్నును నేను వేయపరచుకుందును. సహజంగా ఏం చేస్తున్నామంటే, పిల్లల కొరకు పేరెంట్స్ డబ్బులు దాచిపెట్టాలి, ఆస్తులు దాచిపెట్టాలి అన్న దాన్ని లిటరల్ గా తీసుకున్నాం. తీసుకోండి, నేను ఈ మాట చెప్పిన ఒకప్పుడు మన తండ్రులు పేదవారు కావటం వల్ల మనకి చదువు అబ్బింది, బాధ్యత అబ్బింది, జీవితం అర్థమైంది. ఇప్పుడు మనం ఉద్యోగస్తులు కావడం వల్ల మన పిల్లలకి ఇలాగే అన్నీ దాచిపెట్టడం అలవాటు చేసుకుంటే వాడికి చదువు అబ్బదు, బాధ్యత రాదు, కనీసం కామన్ సెన్స్ ఉండదు, సెన్స్ లేకుండానే వాడు ఎదుగుతాడు. సోంబేరు అవుతాడు, సన్నాస అవుతాడు, తద్భం అవుతాడు. అదేంటి, అదంతే. ఎందుకంటే నువ్వు చెప్పు, ఏమీ అక్కర్లేదని. చాలా మంది పేరెంట్స్ లోకానుసారంగా మాట్లాడుతున్నాను, బాబు నీకు మేము డబ్బులు ఇవ్వం, నీకు మేము చదివిస్తాం, నీకు మేము డబ్బులు ఇవ్వలేం కానీ నిన్ను బాగా చదివిస్తాం. వాడు జీవితం పైకి వస్తుంది. రేపు పిల్లోడికి ఏం చెప్పాలి, నీకు డబ్బు ఇవ్వను చదివిస్తాను, లోకానుసారంగా బాగుంటది. ఎందుకు మనం ఇలా ఉందామా? బాగా డబ్బులు సంపాదించి పిల్లలకు పెడితే పిల్లలు లోకానుసారంగా పాడైపోతారు. ఓకే, ఆత్మీయంగా ఎలా ఉంటారు? ఆత్మీయంగా ఎదుగుతారా? నేను ఎదుగుతున్న పేరెంటింగ్ మెథడ్ లో భాగం ఏంటంటే, పిల్లలు ఏదైనా అడిగారు అనుకో, వెళ్ళి పరస్సులో తీసుకుని డబ్బులు ఇవ్వడం కాదు, ఏం చెప్పాలి, నీకు కావాలి కదా నువ్వు వేసైనా అడుగు, అది నీకు అవసరం కదా నువ్వు వేసైనా అడుగు, నేను మీ నాన్న కూడా ప్రార్థన చేస్తాం, దేవుడు నాకు మీ నాన్నకి డబ్బులు ఇచ్చాడు అనుకో, నీకు ఇస్తాం. కాబట్టి నువ్వు ఏసైనాడు, పిల్లలకి అడగటం పొందుకోడు, అడగటం పొందుకోడు, ఆధారపడడం పొందుకోడు నేర్పించాలి. మళ్ళా ఇక్కడ అంటున్నాను, పిల్లల కొరకు దాచిపెట్టే విషయంలో కూడా, లోకానుసారంగా మాట్లాడడం లేదు పౌలు. 2 కొరింథీ పత్రిక 12:14 ఏమి చేశాడు కొరింథీ సంఘానికి పౌలు? ఎంత ఆస్తులు రాసిపెట్టేశాడు కొరింథీ సంఘానికి పౌలు? ఆత్మీయ విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన. 15 నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేయపరచుదును, నన్ను నేను వేయపరచుకుందును. పౌలు సంఘానికి వాక్యాన్ని ఇచ్చాడు. మనం బాగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ యేసుక్రీస్తు ప్రభువుని కోసం ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. 9వ ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులు చేయడానికి మన కోసం భేదవాడైపోయాడు. ఆ మాట ఎంత బాగా నచ్చుతుందో మనకి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడా, మనల్ని ధనవంతులు చేయడానికి వచ్చాడా, మనల్ని మన కోసం ఆయన పేదవాడు అయిపోయాడంటే ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? సంఘమా, మాసిడోనియ సంఘానికి అనుగ్రహించబడ్డ కృప మీరు ఎరుగుదురు కదా, మీరు అలాగే ఇవ్వండి ఇచ్చే విషయంలో. రైట్, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. 9వ మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తం దరిద్రుడయ్యాను. యేసుక్రీస్తు ప్రభు డబ్బులు ఇచ్చాడా మాసిడోనియ సంఘానికి, కొరింథీ సంఘానికి? లేదు, ఇవ్వండి, మీరు ఇవ్వండి. పౌలు, మీ ఆత్మల సంపాదనకు నన్ను నేను ఇచ్చేసుకుంటాను. చాలా ప్రాముఖ్యమైన మాట అంటే పిల్లల అవసరతను తీర్చండి, పిల్లలకు చదువు ఇవ్వండి, ప్రాముఖ్యంగా పిల్లల రక్షణలోకి నడిపించండి. పిల్లలు మీ మీద ఆధారపడేవారుగా కాక దేవుడి మీద ఆధారపడేటట్లుగా మీరు నడిపించాలి. ఎక్కువ దాచిపెట్టి వాళ్ళకి పెట్టారంటే నాశనం అయిపోతారు, వాళ్ళకి ఎక్కువ వండి పెట్టి పెట్టారంటే ఆరోగ్యాలు పాడైపోతాయి. ఆరోగ్యానికి మంచిది కాదు, ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అవసరమైన వాటి విషయంలో పేరెంట్స్ గా మనం కేర్ తీసుకోవాలి. ఎక్కువ సంపాదించాలని చెప్పి వాళ్ళ కోసం లంచాలు తీసుకోవడం, వాళ్ళ కోసం డబ్బులు దాచిపెట్టడం, వాళ్ళ కోసం అబద్ధాలు ఆడడం, మన ఆత్మీయతను పాడు చేసుకోవద్దు, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దు. డబ్బును సరిగ్గా మేనేజ్ చేయడం నేర్చుకుందాం, చక్కటి కుటుంబాలుగా మనం కట్టుబడతాం. ప్రాముఖ్యంగా ఈ ఒక్క మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చేయాలి తల్లిదండ్రులు, పిల్లల్ని ఎట్లాగ పెంచాలి, ఏం కూడబెట్టాలంటున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వచనం తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవుళ్ళు వారిని పెంచడానికి ఎక్కువ ఆస్తులు ఆటంకాలు అవుతాయి. లోకానుసారమైన చదువుల్లో పెద్ద పెద్ద చదువులు ఇచ్చి నేను మంచి పేరెంట్ని అని లోకంకు చెప్పుకోవచ్చేమో గాని దేవుడు నిన్ను మంచి పేరెంట్గా చూడడు. బ్యాలెన్స్ చేద్దాం. ఆస్తులు, ఉద్యోగాలు, జీతాలు మన కుటుంబాన్ని పాడు చేయకుండా ఉండడానికి క్రిస్టియన్స్ పర్స్పెక్టివ్ లో పిల్లల కొరకు ఎలాగ డబ్బులు వాడాలి, ఇతరులు సంపాదించడానికి ఎలా వాడాలి, మనం ఎలా దాచుకోవాలి, అన్ని విషయాల్లో కూడా మితంగా ఉందాం, ఆత్మీయ విషయాలు అమితంగా ఉందాం, దేవుని కొరకు ఆత్మల సంపాదన కొరకు కలిగిన దాన్ని వాడడం నేర్చుకుందాం. తప్పకుండా పరలోకంలో అక్షయ ధనాన్ని సమకూర్చుకున్న ధనవంతులుగా మనం మారతాం. అటు కృప ప్రభువు మనందరికి అనుగ్రహించను గాక. ఆమేన్.